ఇందులో మహారాజు సృష్టి ఆరంభం నుంచి అంటే అక్కడ సంక్షిప్తంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే వైష్ణవ అంటే ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో వైష్ణవ వారసత్వం ఎలా కొనసాగుతూ ఈరోజు ప్రభుపాద వరకు ఇస్కాన్ వరకు ఎలా వచ్చింది వైష్ణవ వారసత్వం అనేది. అందులోని వైష్ణవ వారసత్వంలో గౌడీయ వైష్ణవ యొక్క విశేషమైనటువంటి స్థానం ఏంటి అనేది వివరించారు ఇందులో అనమాట. అంటే మొత్తానికి దీంట్లో అన్ని అంశాలు వస్తాయి, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ పరంపర గురించి విశేషంగా కొంచెం విపులంగా వివరించారు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటమైనప్పటి నుంచి ఈ గౌడీయ వైష్ణవ ఈ ప్రచారంలో ఎగుడు దిగుళ్ళు ఎలా జరుగుతూ వచ్చాయి అవన్నీ వివరించుకుంటూ చివరికి ఇప్పుడు ఈ రోజు వరకు ఇస్కాన్ ఎలా సాగుతుంది, తర్వాత ఈ గౌడీయ వైష్ణవ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది. అంతేనా,
so welcome to this seminar of the history of our Krishna heritage. Normally I prefer to have everybody identify himself so that we can get to know each other. I know many of you, but I don't know whether the time will... Anyway, quickly you can do that. Please, everyone, stand up one by one. And
from LA, it's over the world with assembled that this Krishna consciousness movement.
Hare Krishna. Bhakti will have the manner.
This has actually been predicted by our previous acharyas. Sri Chaitanya Mahaprabhu predicted that this Krishna consciousness movement would spread in every town and village. Srila Bhaktivinoda Thakur predicted about 150 years ago that this is what would happen. In this very place, Mayapur Dham, devotees from all over the world would assemble to glorify Sri Chaitanya Mahaprabhu and enrich themselves with the teachings of Sri Chaitanya
Mahaprabhu. So, ఈ సదస్సు పేరు వచ్చేసి వైష్ణవ వారసత్వ చరిత్ర. ఈ మాయాపూర్ ధామం గురించి శ్రీ భక్తినాథ్ ఠాకూర్ చెప్పారు 150 సంవత్సరాల క్రితం భవిష్యవాణి. విదేశాల నుంచి భక్తులందరూ వచ్చి ఇక్కడ భక్తులతో కలిసి శ్రీ చైతన్య మహాప్రభుని కీర్తిస్తారు, ఆ విధంగా ఆధ్యాత్మికంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి కూడా అది.
పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్ ఇస్ టు రికగ్నైజ్ అవర్ హెరిటేజ్.
ఈ సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన వారసత్వం ఏంటి అని అర్థం చేసుకోవడం.
పీపుల్ దోస్ హూ ఆర్ నాట్ ప్రాపర్లీ అక్వైంటెడ్ విత్ the International Society for Krishna Consciousness, think that it is a rather new religious movement.
Iska the antarjatiya krishna chaitanya sangam gurinchi sarina avagahana leni vallu ee hari krishna udyamam anedi edo kottade anukuntunnaru.
In many countries they don't even want to give us the recognition that we are a bona fide religion.
చాలా విదేశాల్లో చాలా చోట్ల ఈ ఇస్కాన్కి అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, ఎందుకంటే ఇది ప్రామాణికమైనటువంటి మతం కాదు అనేసి.
బట్ ఇన్ రియాలిటీ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్.
అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ కృష్ణ చైతన్య విధానం ఇది ఉందో ఇది అత్యంత పురాతనమైనది.
అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ద ఓల్డెస్ట్ రిలీజియన్, ఇట్స్ యాక్చువల్లీ ద ఇటర్నల్ religion.
ఇది అతి పురాతనమైనది కాదు, శాశ్వతమైనది కూడా.
In the spiritual sky, everyone is a Vaishnava. The liberated souls, all the liberated souls are Vaishnavas. It is like
ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవులే, ముక్తాత్మలందరూ కూడా వైష్ణవులే.
When a spirit soul falls down to the material nature, he ceases to be a Vaishnava. He stops to be a Vaishnava.
జీవుడు ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకంలోకి పడిపోయినప్పుడే, భౌతిక ప్రకృతిలో పడిపోయినప్పుడే తన వైష్ణవత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది.
So that is what our heritage is. And not only we are Vaishnavas, actually we are a very special type of Vaishnava.
ఇక్కడ మన ఆధ్యాత్మిక ప్రపంచంలోనే మన వారసత్వం ఉంది, అక్కడి నుంచే మొదలవుతుంది. అందులోను ఈ వైష్ణవ పరంపరలో మన ఈ గౌడీయ వైష్ణవులు చాలా విశేషమైనటువంటి స్థానం.
The devotees following the lines, devotees in the line of Sri Chaitanya Mahaprabhu are the most elevated of all the Vaishnavas.
Sri Chaitanya Mahaprabhuna anusaristunnatundi Vaishnavulu Vaishnavula andarlu kante kuda atyunnatamainatundi sthanamlo unna Vaishnavulu.
Because the Vaishnavas have two destinations. One,
Vaishnavulaki rendu gamyalu unnayi,
is Vaikuntha and the other is Golok Vrindavan.
Okate chesi Vaikuntham, rendodi Goloka Vrindavanam.
Now out of these two places in the spiritual sky, which one is higher?
Ee rendu adhyatmika aakashamlo unnayi, rendintilo unnatamaindi edi?
Goloka Vrindavan.
Goloka Vrindavanam.
So the destination of the Gaudiya Vaishnavas is Golok Vrindavan.
Gaudiya Vaishnavula gamyam Goloka Vrindavan.
Not only we are Vaishnavas, but in this line we are the Vaishnavas of the highest order.
Manadi mana Vaishnavulam, Vaishnavulamai kaadu, antakante kuda unnatamainatuvanti sthitilo unnatuvanti Vaishnavulam ani.
Who actually are destined, when they attain their spiritual perfection, to go back to Goloka Vrindavan. Which actually means that if the devotees of ISKCON, if the followers of Srila Prabhupada, or not only Srila Prabhupada, I would say in the line of Sri Chaitanya Mahaprabhu, all the devotees of Sri Chaitanya Mahaprabhu, even if they are elevated to Vaikuntha, they will not be satisfied.
కాబట్టి ఇక్కడ మన వైష్ణవులు వాళ్ళు ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధిస్తే మన గమ్యం ఏంటంటే గోలోక వృందావనం చేరటం. ఇక్కడ ఇస్కాన్ భక్తులు అందరి యొక్క గమ్యం అనే దానికంటే కూడా శ్రీ చైతన్య మహాప్రభుని అనుసరించే భక్తులందరూ కూడా ఒకవేళ వాళ్ళను వైకుంఠం చేరిస్తే, వైకుంఠం వెళ్ళాము కదా అని సంతృప్తిగా ఉండలేరు అక్కడ వాళ్ళు.
Until they reach Golok Vrindavan, they will not become satisfied.
గోలోక వృందావనం చేరే వరకు వాళ్ళు సంతృప్తి చెందరు మహాప్రభు భక్తులు.
So even in Vaikuntha they will not be satisfied.
వైకుంఠంలో కూడా వాళ్ళు సంతృప్తిగా ఉండలేరు.
సో దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ అవర్ లైన్ సిగ్నిఫైస్. సో ద పర్పస్ ఆఫ్ దిస్ సెమినార్ ఇస్ టు,
కాబట్టి మన ఈ పరంపర సూచించేది ఏంటంటే గోలోకాన్ని గమ్యంగా ఉండేది మన పరంపర సూచిస్తుంది.
ఎస్టాబ్లిష్ దాట్ త్రూ ప్రాపర్ scriptural understanding. People may say, well, everybody thinks that what he is following is the best, but we want to prove that what we are following is the best. It's not a vain claim, it is not a sentimental claim. It is.
ఇప్పుడు మన ఈ సదస్సు సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మనం అనుసరిస్తున్న ఈ గౌడీయ వైష్ణవ విధానం ఉందో, ఇది అత్యున్నతమైనది అని మనం విశ్లేషణ ద్వారా చూపిస్తాము. ఎవరైనా అనొచ్చు, ఎవరు పాటిస్తున్నది ఎవరికి వాళ్ళు మాదే గొప్పదని చెప్పచ్చు. కానీ మనం ఇక్కడ చూపించబోతున్నది ఏంటంటే, శాస్త్రీయ ఆధారంగా శాస్త్రీయ విశ్లేషణ ద్వారా చూపించాలని, ఏది గౌడీయ వైష్ణవ అనేది అత్యున్నతమైంది అనేసి.
And why it is like, therefore the first what we'll establish is the pure devotional service, the superiority or the supremacy of pure devotional service.
So indulo bhaganga mana mottamadata shuddha bhakti yukta seva yokka unnata sthitini gurinchi avagahana cheskuntam.
That is the first thing that we'll establish. We are not only devotees. The devotees in ISKCON, to be specific, actually we should say that we are the Gauriya Vaishnavas. But here, to be specific, we will identify ourselves as the devotees of ISKCON. Because this is a very special line again, the line that comes from Srila Prabhupada, Prabhupada's line. And that is what the devotees of International Society for Krishna Consciousness means.
ఇక్కడ ప్రస్తుతం మనం చర్చిస్తున్నది ఇస్కాన్ భక్తులు గురించి. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, చైతన్య మహాప్రభుని అనుసరిస్తున్నప్పటికీ, చైతన్య మహాప్రభుని అనుసరించే వాళ్ళందరినీ గౌడీయ వైష్ణవులు అన్నప్పటికీ, మరి ముఖ్యంగా మనం చర్చించేది ఇస్కాన్ అంటే శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరిస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే శ్రీల ప్రభుపాద గౌడీయ వైష్ణవంలోనే శ్రీల ప్రభుపాద యొక్క ఈ ఏదైతే శాఖ వచ్చిందో చాలా విశేషమైనటువంటిది ఇది.
So first we will establish devotional service, and in devotional service there are different types of devotional service, mixed devotional service and pure devotional service.
మొట్టమొదట మనం భక్తియుక్త సేవ అంటే శుద్ధ భక్తి భక్తియుక్త సేవ అంటే ఏంటి చూద్దాం. భక్తియుక్త సేవ రెండు రకాలు ఉంటుంది, మిశ్రితము ఒకటి, శుద్ధమైనది ఒకటి.
Mixed devotional service and unalloyed devotional service. Like devotees there are of many kinds. Generally they fall in three specific categories. And when we say devotee, we mean only devotees of Vishnu or devotees of Krishna.
ఇక్కడ భక్తులు మూడు వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ భక్తుడు అంటేనే విష్ణు లేదా కృష్ణ భక్తుడు అని అర్థం.
డివోటీ మీన్స్ డివోటీ ఆఫ్ కృష్ణ. దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ డెమిగాడ్స్, బట్ దేర్ ఇన్ యాక్చువల్ క్యాల్కులేషన్ వి సీ దట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ డివోటీ.
దేవతారాధన చేసే వాళ్ళని కూడా భక్తులు అని పిలుస్తారు. వాస్తవానికి మనము కొంచెం లోతుగా అవగాహన అది విశ్లేషణ చేస్తే వాళ్ళు ఆ దేవతారాధన ఆ దేవతకు కూడా భక్తులు కాదు వాళ్ళు.
పీపుల్ మే సే హి ఇస్ ఎ డివోటీ ఆఫ్ దుర్గా ఆర్ డివోటీ ఆఫ్ కాళీ ఆర్ డివోటీ ఆఫ్ గణేష్ ఆర్ డివోటీ ఆఫ్ కార్తీక్. ఇన్ ఇండియా దేర్ ఆర్ many different varieties of devotee.
Especially భారతదేశంలో చూడొచ్చు, కొంతమంది చెప్తారు వీళ్ళు దుర్గా భక్తులు, వాళ్ళు కాళికా భక్తులు, వీళ్ళు గణేష్ భక్తులు, వీళ్ళు కార్తికేయుడు భక్తులు అని చెప్తారు. ఈ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది.
Different devotees of demigods. But this has been pointed out that the demigod worshippers are not really devotees.
అయితే దేవతారాధన చేసే వాళ్ళను వాస్తవంగా భక్తులు అని చెప్పేదానికి లేదు.
When you say devotee, it must signify that they are the devotees of the Supreme Personality of God.
భక్తుడు అంటేనే దేవాది దేవుడికి ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళని భక్తులు అని పిలుస్తారు.
And until one becomes surrendered to the Supreme Personality of Godhead, he cannot be classified as a devotee.
Devadi devadi sharanagati pondite tappa atani bhaktane pilavalem.
But even when one surrenders to the Supreme Personality of Godhead, then also they may have certain tendencies, material tendencies.
దేవాదేవుడికి శరణాగతి పొందినప్పటికీ కూడా వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి లేదా కొన్ని భౌతిక భావనలు ఉంటాయి వాళ్ళకి కొంతమందికి.
లైక్ దే మే బి మోటివేటెడ్ బై ద డిజైర్ ఫర్ ఎంజాయ్మెంట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్.
ఉదాహరణకి దేవాదేవుడికి శరణాగతి పొందినప్పటికీ కొంతమంది ఉంటారు భౌతిక భోగం ఆశిస్తు శరణాగతి పొందిన వాళ్ళు.
సో దే ఆర్ నోన్ యాజ్ ఫ్రూయిటివ్ డివోటీ.
అటువంటి వాళ్ళను ఫలాపేక్ష కల భక్తులుగా పిలవచ్చు. ఫలాపేక్ష అంటే ఫలం ఆశించి చేసేవాళ్ళు.
ఆర్ కర్మ మిశ్ర భక్తులు,
లేదా వీళ్ళని కర్మ మిశ్ర భక్తులు అంటారు.
దే వాంట్ టు ఎంజాయ్, దే ఆర్ డివోటీ. They're devotees, but their devotion is tinged with the desire to enjoy in this material world.
వాళ్ళ భక్తులే అయితే వాళ్ళ భక్తి భౌతిక భోగం అనే దాంతో కలిసి ఉంది.
So they are known as karma mishra bhakti or devotees with fruitive desire.
వీళ్ళని కర్మమిశ్ర భక్తులు అంటారు, లేదా ఫలాపేక్ష ఫలాన్ని ఆశించి చేసే భక్తులు అని కూడా పిలవ అనొచ్చు.
అండ్ నాట్ ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ ఫాల్ ఇన్ దట్ కేటగిరీ, బట్ ఈవెన్ ద డెమిగాడ్స్ ఫాల్ ఇన్ దట్ కేటగిరీ.
ఈ కర్మమిశ్ర భక్తి భక్తులు అనే వర్గంలో కొంతమంది మానవులే కాదు, దేవతలు కూడా ఆ వర్గంలోకి వస్తారు.
The demigods are devotees. They are actually so advanced that sometimes the Supreme Personality of Godhead comes to their rescue. The Supreme Personality of Godhead has become the brother of Indra, and the Supreme Personality of Godhead received the offerings directly from Indra. But still, Indra is a mixed devotee, he's not a pure devotee.
దేవతలు ఎంత గొప్ప స్థాయి వాళ్ళంటే, దేవాది దేవుడే వాళ్ళకి సోదరుడుగా వచ్చాడు. సోదరుడిగా రావడమే కాదు, ఇంద్రుడి నుంచి నివేదన ప్రత్యక్షంగా స్వీకరించాడు. అయినప్పటికీ వాళ్ళు కర్మమిశ్ర భక్తులు గానీ పిలువబడతారు.
అండ్ దెన్ దేర్ ఆర్ డివోటీస్ డోంట్ హూ డు నాట్ వాంట్ టు ఎంజాయ్ ద మెటీరియల్ నేచర్, బట్ దే వాంట్ లిబరేషన్ ఫ్రమ్ ద మెటీరియల్ బాండేజ్.
తర్వాత ఇంకొక రకం భక్తులు ఉన్నారు, భౌతిక భోగం ఆశించరు, అయితే భౌతిక బంధం నుంచి బయటపడాలని కోరుకుంటారు.
సో ఆల్దో దే ఆర్ డివోటీస్, బట్ సిన్స్ దే హావ్ దిస్ డిజైర్ టు బికమ్ లిబరేటెడ్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి ప్యూర్ డివోటీ.
ఎవరైతే భౌతిక భోగం ఆశించలేదు, భౌతిక బంధం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా భక్తులే. అయితే వాళ్ళ కోరిక అనేది ఉంది, భౌతిక బంధాల నుంచి బయటపడాలని కోరిక ఉంది, కాబట్టి శుద్ధ భక్తులు అని పిలవలేం వాళ్ళని.
అండ్ దే ఆర్ నోన్ యాజ్ జ్ఞానమిశ్ర భక్తులు.
వీళ్ళనే జ్ఞానమిశ్ర భక్తులు అని పిలవచ్చు.
మిశ్ర మీన్స్ మిక్స్డ్ అండ్ జ్ఞాన మీన్స్ నాలెడ్జ్. సో దేర్ డివోషన్ ఇస్ మిక్స్డ్ విత్ నాలెడ్జ్, or their devotion is tinged with the desire for liberation.
ఈ జ్ఞానమిశ్ర భక్తుల యొక్క భక్తి జ్ఞానముతో కూడి ఉంటుంది, లేదా ముక్తి అనేది ఆశించి చేస్తున్న భక్తి ఇది.
And a pure devotee is beyond this desire for enjoyment in the material nature and even the desire for liberation from their material bondage.
Shuddha bhaktudu chesi bhautika bhogamu bhautika bandhana vimukti ane ee rendintiki kuda atitamai untadu.
then only one is recognized as a pure devotee.
అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని శుద్ధ భక్తుడుగా గుర్తించాలి.
And when we say a Vaishnava, we mean a pure devotee who is free from the desire for enjoyment as well as liberation.
కాబట్టి ఎప్పుడైతే మనం వైష్ణవ అనే పదం వాడుతున్నామో ఎటువంటి భక్తుని సూచిస్తుందంటే భౌతిక భోగము పట్ల అనురక్తి లేని లేకుండా భౌతిక బంధం నుంచి బయటపడాలనేటువంటి కోరిక కూడా లేకుండా భక్తి చేస్తారో వాళ్ళని సూచిస్తుంది వైష్ణవ.
In this way, the definition of pure devotion has been given by Srila Rupa Goswami in the Nectar of Devotion as Anya Vilasita Sunyam Jnana Karmad Anapritam Anukulena Krishnanu Shimanam Bhakti Uttama. Uttam Bhakti, a pure devotion, is Anya Abhilashita Sunyam.
విధంగా శుద్ధ భక్తి లేదా ఉత్తమ భక్తి యొక్క నిర్వచనం శ్రీల రూపగోస్వామి భక్తి రసామృతంలో ఇచ్చారు. అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి శ్లోకంలో అన్యాభిలాషిత శూన్యం.
అభిలాష్ మీన్స్ డిజైర్, అన్న మీన్స్ అదర్. వెన్ వన్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ అదర్ డిజైర్స్ బిసైడ్ సర్వింగ్ కృష్ణ, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డిజైర్. There even jnana karmad anavritam. So which, as you mentioned, jnana mishra bhakta and karma mishra bhakta. So they do not have the desire for jnana and karma. Jnana karmad anavritam. Abrita means covered. And anavrita means uncovered. So they are not covered with their desire. Their devotion is not tinged or covered with the desire for enjoying this material nature or even to attain liberation from this material bondage.
ఇక్కడ అన్య అభిలాష, అభిలాష అంటే కోరిక, అన్య అభిలాష అంటే కృష్ణుని సంతృప్తి తప్ప వేరేది, దీన్ని అన్యాభిలాష అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, అన్యాభిలాషిత శూన్యం, కృష్ణ సంతృప్తి తప్ప వేరే కోరికలు ఏమీ ఉండవు, ఇది అన్యాభిలాషిత శూన్యం. తర్వాత జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన కర్మ ఇది వరకే చెప్పుకున్నాం మనం. ముక్తి పొందాలని జ్ఞానమిశ్ర భక్తుడు ప్రయత్నం చేస్తాడు, కర్మమిశ్ర భక్తుడు భోగించాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ జ్ఞాన కర్మ అది అనావృతం, ఈ రెండి ఆవృతం అంటే కప్పబడి ఉండడం, వాటితో కప్పబడిపోయి ఉండడం. అయితే ఇక్కడ శుద్ధ భక్తి ఉత్తమ భక్తి ఏంటి, ముక్తి కానీ భౌతిక భోగం కానీ వీటి వంటి యొక్క ప్రస్తావన లేశ మాత్రం కూడా ఉండదు.
జ్ఞాన కర్మాంద్ అనాభృతం అనుకూలైన కృష్ణానుశీలనం, అనుకూలైన కృష్ణానుశీలనం. సో దే విల్ జస్ట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ ఫేవరబుల్ టు కృష్ణ కాన్షియస్.
తర్వాత అనుకూలైన కృష్ణానుశీలనం, కృష్ణ భక్తి భావనకు కృష్ణ చైతన్యానికి ఏవి అనుకూలమో అవి మాత్రమే స్వీకరిస్తారు.
మీనింగ్ ఆఫ్ అనుకూలైన, అనుకూల్ మీన్స్ ఫేవరబుల్ అండ్ అనుకూలైన మీన్స్ వాట్ ఎవర్ ఇస్ ఫేవరబుల్ టు సర్వీస్ టు కృష్ణ. దే సింప్లీ యాక్సెప్ట్ దాట్ అండ్ దాట్ ఈస్ their position. They do not have any other desire besides serving Krishna. They don't even care for material enjoyment, nor do they care for liberation from the material bondage. And they are situated in, they are completely free from the desire for enjoyment or liberation, and they are simply concerned about their loving service to Krishna. And that
కాబట్టి ఇక్కడ శుద్ధ భక్తుల లక్షణం ఏది, ఆయనకి ముక్తి పొందాలని కానీ భోగించాలని కానీ ఇతర వేరే కోరికలు ఏవి ఉండవు. కేవలం కృష్ణుని సంతృప్తి పరచడం కోసం ప్రేమతో సేవలో నిమగ్నమై ఉంటాడు. ఆ కృష్ణుని ప్రేమతో సేవ చేసేదానికి ఏవైతే అనుకూలమో అటువంటి వాటినే కలిగి ఉంటాడు, అవే స్వీకరిస్తాడు.
Now, when you see the pure devotees in Srimad Bhagavatam, there are many wonderful examples of pure devotees. Like Prahlad Maharaj is a wonderful example of pure devotee. Dhruva Maharaj, in the beginning, he was actually mixed with the material desire. He was a Mishra Bhakta in the beginning, but then he became a pure devotee.
భాగవతంలో ఈ శుద్ధ భక్తుల ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజు, తర్వాత ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు ఆరంభంలో మిశ్ర భక్తుడిగా ఉన్నాడు, తర్వాత శుద్ధ భక్తుడు అయ్యాడు ఆయన.
బట్ వెన్ ఐ థింక్ ఆఫ్ ద పర్ఫెక్ట్ వన్ వన్ మోస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ప్యూర్ డివోటీ, ఐ థింక్ ఆఫ్ బ్రిజరాజు.
అయితే ఈ విధంగా విశేషమైనటువంటి శుద్ధ భక్తుడి గురించి ఆలోచిస్తే నా మనసుకు వచ్చేది ఎవరంటే వృత్రాసుర. వృత్రాసుర పైకి చూస్తే అసురుడు. అయితే వాస్తవంగా చూస్తే ఆయన శుద్ధ భక్తులకు అత్యున్నతమైన ఉదాహరణ.
Now let us consider Vritrasura's life. In the previous life, Vritrasura was Chitraketu, a king, very attached, naturally very attached. He had many, many queens, and naturally he was living in great opulence. But he didn't have any son.
వృత్రాసురుడి గత జీవితం పరిశీలన చూస్తే ఆయన చిత్రకేతు మహారాజు చాలా భౌతిక బంధం గలవాడు, అనేక మంది భార్యలు ఉన్నారు చాలా, అయితే అతనికి సంతానం లేదు, బంధాలు చాలా ఉన్నాయి. సంతానం లేని వల్ల చాలా చింతకు లోనై ఉన్నాడు.
But just because he didn't have a successor to the throne, he didn't have a son, he was very unhappy.
అనికి సర్వము ఉన్నప్పటికీ కూడా తనకు వారసుడు అంటూ ఒకడు జన్మించకపోవడం వల్ల చింతగా ఉన్నాడు.
We can see the state of material nature. No matter how elevated or how wonderfully situated we are, but we will never be happy.
భౌతిక ప్రకృతి స్వభావం చూడొచ్చు, నువ్వు భౌతికంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన వాడివైనా సరే సంతోషం అయితే ఉండదు నీకు.
Even though he was a king, but he was not happy. He was not only a king, he was the king of the entire earth planet.
ఆయన రాజు అయినప్పటికీ సంతోషం లేదు. రాజు అంటే భూమి మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది.
He had something like a million queens. But unfortunately, or by the arrangement of the providence, they all were barren.
ఆయనకి ఎంత మిలియన్ అంటే 10 లక్షల మంది భార్యలు. అయితే దురదృష్టం ఏంటి, ఆయనకు సంతానం కలగలేదు ఎవరి ద్వారా కూడా.
సో హి డిడ్ హావ్ ఎనీ చైల్డ్. దెన్ వన్ డే సేజ్ అంగిరా కేమ్ అండ్ ఇన్క్వైర్డ్ ఫ్రమ్ హిమ్ హౌ హి వాస్. సో కింగ్ చిత్రకేతు సేడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ హి ఇస్ వెరీ అన్హాపీ బికాజ్ హి డజంట్ హావ్ ఎ సన్. సో అంగిరా సేడ్ ఓకే, ఐ బ్లెస్ యు దట్ హి విల్ గెట్ ఎ సన్. ఐ విల్ గివ్ యు ఎ సన్ బట్ దట్ సన్ విల్ బి ద కాజ్ ఆఫ్ యువర్ happiness as well as your intense distress.
ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రోజు అంగీరమని రావడం జరిగింది రాజు దగ్గరికి. రాజు చెప్పాడు అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఈ విధంగా సంతానం లేదు, సంతానం లేమి వల్ల చింతగా ఉంది నాకు అని. అంగీరమని సరే నీకు వరం ఇస్తాను ఒక పుత్రుడు కలిగే విధంగా, ఆ పుత్రుడు నీ హర్షానికి నీ శోకానికి రెండింటికి కూడా కారణం అవుతాడు.
Fine, let me first at least get a son and then we'll think about the distress. And he didn't think much about it. He thought maybe the son, like, he'll become naughty and that's why he'll cause me some distress. But
అయితే చిత్రకేతు మహారాజ్ ఏమనుకున్నాడు, నాకు సంతానమే లేదు, కొడుకు కలిగితే తర్వాత చూడాల్సిన దుఃఖమే అంటే, ఈ దుఃఖం అంటే ఏంది, పిల్లలు కదా తుంటరి పనులు ఏవో చేస్తారు కొంచెం కలత కలిగిస్తారు కదా అంతే అనుకున్నాడు.
The unfortunate thing was that the other queens became so envious that the principal queen Kritabhuti gave birth to the son and became so dear to the king that they poisoned the son.
ఇక్కడ కృతజ్ఞతి రాణుల్లో పెద్ద రాణికి సంతానం కలగడం వల్ల మిగతా వాళ్ళకి అసూయ కలిగి ఆ బిడ్డకు విషాహారం ఇచ్చారు.
When and the son died.
అపుత్రుడు మరణించాడు.
So the king was completely heartbroken, started to cry. And at that time, Narad Muni came along with Angida.
అపుత్రుడు మరణించాడు, రాజు హృదయం బద్దలైపోయింది, చింతాగ్రస్తుడైపోయినాడు. ఆ సమయంలో నారదముని అంగిరముని ఇద్దరు వచ్చారు అక్కడికి.
And Narad Muni gave him the advice.
నారదముని సలహా ఇచ్చారు ఆయనకి.
The good advice that see this is the state of affairs in the material nature and you are lamenting for your son. Okay, I'll bring your son back to life. Narad Muni brought the little boy back to life. But then when
నారదముని వచ్చి చిత్రకేతు మహారాజుకు సలహా ఇచ్చారు, అయ్యా ఈ భౌతిక ప్రపంచ స్వభావమే ఇలాంటిది అని. అయితే తర్వాత ఆ మృత శిశువుని తిరిగి జీవుణ్ణి చేశారు నారదముని.
మై సన్, వై డిడ్ యు లీవ్ యువర్ పేరెంట్స్ అండ్ గో అవే? దెన్ ద సన్ రిప్లైడ్, విచ్ ఫాదర్ అండ్ మదర్ యు ఆర్ టాకింగ్ అబౌట్?
నారదముని ఏం చేశారు, ఆ మృత శిశువుని మళ్ళీ జీవుణ్ణి చేశారు, బతికించారు మళ్ళీ. సో అప్పుడు నారదముని అడిగారు ఆ శిశువుతో, నువ్వు మీ అమ్మ నాన్నను వదిలేసి వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు అంటే ఆ శిశువు ఏం చెప్పాడు నారదమునితో, మునివర్య మీరు అడుగుతున్నది ఏ తల్లి ఏ జన్మలో తల్లి తండ్రి గురించి.
ఐ హావ్ హాడ్ సో మెనీ లైవ్స్, ఇన్ సమ్ లైవ్స్ ఐ వాస్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సమ్ ఐ వాస్ యానిమల్స్ అండ్ సమ్ లైవ్స్ ఐ వాస్ ఇన్సెక్ట్స్ అండ్ సర్పెంట్స్ అండ్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. Now which father and mother from which birth you are talking about?
నాకు గతంలో ఎన్నో జన్మలు ఉన్నాయి, మానవుడిగా జంతువుగా క్రిమి కీటకాలుగా పాములుగా అన్ని జన్మల్లో తల్లిదండ్రులు ఉన్నారు నాకు. ఇప్పుడు మీరు తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళావు అని అడుగుతున్నారు కదా, ఏ జన్మ తల్లిదండ్రి గురించి అడుగుతున్నారు మీరు?
And this way King Chitraketu got to know the futility of our material existence and the science about the transmigration of the soul.
ఆ విధంగా చిత్రకేతు మహారాజుకి భౌతిక ప్రకృతి యొక్క అసలు స్వరూపం అర్థమైంది. తర్వాత జీవుడు ఎలా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తాడు అనేది కూడా అర్థం చేసుకున్నాడు.
The soul transmigrates from one body to another. Death is simply the departure from the old body and birth is the acceptance of a new body.
మరణం అంటే పాత శరీరాన్ని వదిలేయడం, జన్మ అంటే నూతన శరీరాన్ని స్వీకరించడం.
Where the spirit soul is traveling from one body to another.
ఈ విధంగా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేస్తుంది.
His grace, by Narad Muni's divine grace, King Chitraketu got to know about
ఇదంతా కూడా భౌతిక ప్రకృతి స్వభావం. నారదముని యొక్క అపారమైన కృప వల్ల చిత్రకేతు మహారాజుకు అర్థమైంది. తర్వాత నారదముని ఆయనకు దీక్షా మంత్రం ఇచ్చారు, విష్ణు మంత్రం ఇచ్చారు.
King Chitraketu became very advanced and very elevated and he became the king of the Vidyadharas on the higher planetary system.
ఆ మంత్రం స్వీకరించి ఆయన మంత్రం ధ్యానం చేశారు యమున నది ఒడ్డున వెళ్ళి. మంత్రం చాలా గొప్పది, శక్తివంతమైనది. ఆయన ఆ మంత్రం మీద ధ్యానం చేయటం వల్ల ఉన్నత లోకమై పై లోకాల్లో ఉన్నటువంటి విద్యాధర లోకానికి అధిపతి అయ్యారు.
And he was traveling with his queens.
ఆ ఉన్నత లోకానికి అధిపతి అయ్యారు. అక్కడ తన రాణితో కలిసి ప్రయాణం చేస్తున్నారు విశ్వంలో.
And then he came across Lord Shiva in Mount Kailash.
ఆ విధంగా ఆయన తన భార్యతో కలిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక చోట కైలాస పర్వతం దగ్గర శివుడి శివ పార్వతుల్ని చూడడం జరిగింది.
And Parvati was sitting on Shiva's lap and he was surrounded by many great saintly personalities.
అక్కడ దృశ్యం ఏం చూశారు, చిత్రకేతు మహారాజు శివు పార్వతీదేవి శివుడి ఒళ్ళో కూర్చొని ఉంది, అక్కడే చాలా మంది ఋషులు మునులు అంతా కూడా సమావేశమై ఉన్నారు.
And Chitraketu felt that this behavior of Lord Shiva was not befitting his position and in an assembly like that. So he started to address that point.
చిత్రకేతు మహారాజ్ చూశారు శివుడు ఇంత గొప్పవాడు ఇంతమంది మునులు ఋషులు సాధువులు ఉన్నటువంటి సమావేశంలో భార్యను పార్వతి ఉన్నవాళ్ళు కూర్చోబెట్టుకున్నాడే ఇది అతని స్థాయికి తగింది కాదే అని ప్రస్తావించాడు. ఆయన ఏమనుకున్నాడు, ఇన్ని శివుడు ఇంత గొప్ప వ్యక్తి ఇలా చేస్తున్నాడే అని.
Chitraketu received the mantra from Narad Muni. So, to become a Vaishnava, one must receive the divine grace of another Vaishnava.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిత్రకేతు మహారాజు నారదముని నుంచి వైష్ణవ మంత్రం స్వీకరించాడు. ఇక్కడ వైష్ణవ కావాలి నువ్వు అంటే మరొక వైష్ణవుని యొక్క కృప తప్పకుండా ఉండాలి.
That is the way one becomes a Vaishnava. Without the mercy of another Vaishnava, one cannot become a Vaishnava.
మరొక వైష్ణవ యొక్క కృప లేకుండా ఎవరు వైష్ణవ కాలేరు.
A Vaishnava is like a touchstone. And just by coming in contact with a Vaishnava, one becomes a Vaishnava.
వైష్ణవ అంటే స్పర్శమనితో సమానం. ఆ స్పర్శమనితో ఏదైతే సంపర్కంలోకి వస్తుందో అది కూడా అదే లక్షణాలు సంతరించుకుంటుంది. అదేవిధంగా వైష్ణవ సంపర్కంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా వైష్ణవుడు అవుతాడు.
Now we can see, like, although today here we all are assembled from different parts of the world, we all have come from different parts of the world, and we actually, many of us or most of us did not really have any possibility of becoming a Vaishnava.
ప్రస్తుతం మనం ఇంతమంది సమావేశమై ఉన్నాము ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి వాస్తవంగా వైష్ణవ అయ్యేటువంటి అవకాశమే లేదు.
But how did you become Vaishnava?
మరి వైష్ణవ ఎలా అయ్యాం?
Is there the opportunity to become Vaishnava?
లేదు, వైష్ణవ కావడానికి అవకాశం అయినా సరే ఎలా పొందగలిగాం?
How?
ఎలా?
By the divine grace of Srila Prabhupada.
శ్రీల ప్రభుపాద యొక్క కృప.
The Prabhupada went and spread Krishna consciousness all over the world, and as a result of that, we got the chance to become Vaishnavas. And then Prabhupada's devotees went around the world and started to preach, and by coming in contact with them, we are becoming Vaishnavas.
Srila Prabhupada enta karunato prapanchavyaptanga ee Krishna bhaktini pracharam chesaru, aa vidhanga వైష్ణవులు తయారు చేశారు. ఆ వైష్ణవులు ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి ప్రచారం చేశారు. అటువంటి వైష్ణవుల సంపర్కంలోకి రావడం వల్ల మళ్ళాంటి వాళ్ళకి వైష్ణవులుగా మారే అవకాశం లభించింది.
సో దిస్ ఇస్ ది ఫస్ట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మేక్, దట్ ఇట్ ఇస్ బై ది డివైన్ గ్రేస్ ఆఫ్ ఎ వైష్ణవ దట్ వన్ బికమ్స్ ఎ వైష్ణవ.
కాబట్టి నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒక వైష్ణవుడి కరుణ ఉంటే తప్ప ఇంకొకరు వైష్ణవ కాలేరు.
Chitraketu, by coming in contact with Narada Muni, became a Vaishnava.
Chitraketu Maharaja chudandi, Narada Muni sampargamloki raavadam valla Vaishnava ga mararu.
But after becoming a Vaishnava, one has to be very, very careful.
Vaishnava ayin tarvata atyanta savadhananga undali.
About committing Vaishnava aparadha.
Deni patla Vaishnava aparadham jaragakunda atyanta jagrataga undali.
Should be very careful not to offend other Vaishnavas.
Itara Vaishnavulaki aparadham cheyakunda jagrataga undali.
And unfortunately, Chitraketu made that mistake.
Durbhagyam entante ikkada Chitraketu Maharaju aa aparadham chesadu.
He judged Lord Shiva and a more advanced Vaishnava than him. And as a result of that, he committed a great Vaishnava aparadha.
Chitraketu Maharaju tanakante kuda unnati sadhinchina Vaishnava ainatvanti Shivudi gurinchi koncham takkuvaga alochinchadam, ante oka ila chesade Shivudu anese oka alochana chesadu, dani valla aparadham chesadu.
Although Lord Shiva was silent and all the great exalted personalities assembled there were silent like Lord Shiva, but Parvati could not tolerate that offense to Lord Shiva.
ఈ విధంగా శివుడికి చిత్రకేతు మహారాజు చేసిన అపరాధం పట్ల శివుడు మౌనం వహించారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు సాధువులు అందరూ కూడా మౌనం వహించారు, కానీ పార్వతి మౌనం వహించలేకపోయింది అపరాధం చూసి. పార్వతి చిత్రకేతు మహారాజు శాపం పెట్టింది, ఏమని, నువ్వు అసురుడు అయిపోగాక అని.
Now, it has been mentioned in Srimad Bhagavatam that actually Chitraketu's position was even higher than Parvati's. And Chitraketu was able to curse Parvati, counter-curse Parvati. But Chitraketu didn't do that. So this is another quality of a Vaishnava.
In Bhagavatam, it is said that Parvati is also in the style of Chitraketu Maharaju. Parvati is also a virgudu shapam, and prati shapam is also a కానీ ఆయన చర్య తీసుకోలేదు.
A Vaishnava does not become offended so easily. Like Lord Shiva didn't become offended. The quality of a Vaishnava. Similarly, Chitraketu also didn't become offended when Parvati cursed him.
Vaishnava ఒకానొక లక్షణం చూడొచ్చు, అతను తన పట్ల ఏదైనా ఎవరైనా చేసినా కూడా దాన్ని అపరాధంగా స్వీకరించాడు. ఇక్కడ శివుడు దాన్ని అపరాధంగా స్వీకరించలేదు. చిత్రకేతు మహారాజు కూడా పార్వతీదేవి శాపం పెడితే దాన్ని అపరాధంగా స్వీకరించలేదు.
And he could have counter-cast Parvati, but he didn't do that. He just accepted the curse.
పార్వతికి ప్రతిశాపం ఇవ్వగల శక్తి ఉంది చిత్రకేతు మహారాజుకి, కానీ మౌనంగా అంగీకరించాడు.
He left the place.
వెళ్ళిపోయాడు.
Probably after being cursed, he repented that, oh, I made a mistake. Therefore, silently he left the place.
పార్వతి శాపం పెట్టిన తర్వాత ఆయన మౌనంగా స్థలం వదిలి వెళ్ళిపోయాడు. దీని నుంచి ఏమర్థం అవుతుందంటే, పార్వతి శాపం పెట్టిన తర్వాత ఆయన కొంచెం పశ్చాత్తాపం చెందినట్టున్నాడు. అయ్యో, నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను అని, అందు గురించి మౌనంగా వెళ్ళిపోయాడు.
So in this way, we are seeing so many wonderful examples of the behavior of a Vaishnava through the character of Chitraketu.
Yedanga Chitraketu Maharaj yokka gunalle mana parishilanga chuste Vaishnavulu ela untaro artham avutundi.
And then he becomes a demon due to the curse of Parvati.
Parvati yokka shapam karanamuga aina tarvata asurudu ayyadu.
And but although he became a demon, he was extremely powerful. He was more powerful than the demigod.
ఆయన అసురుడైనప్పటికీ కూడా దేవతల కంటే కూడా శక్తివంతుడయ్యాడు.
Because he was a devotee. So devotee's position is higher than the demigod.
ఎందుకు ఆయన అసురుడైనప్పటికీ దేవతల కంటే ఎక్కువ శక్తిని పొందున్నాడు అంటే, భక్తుడు కాబట్టి. భక్తులు దేవతల కంటే ఉన్నత స్థితిలో ఉంటారు.
And he defeated all the demigods. King Indra was thrown out of heavenly planet. He occupied
Rudrasura, devatalanu odinchadu, Indrunni tana sthanam nunchi bhrashtunni chesadu,
heavenly planet, and he took over
swargalokalni akraminchadu,
and the three planetary systems, upper, middle and lower planetary system,
mullokalanu chejikinchukunnadu.
But being distressed and be losing his kingdom, Indra becomes so distressed that he was thinking of regaining his kingdom, how he could regain his kingdom. And then finally,
Indrudu chala pachchatapam chestunnadu tirigi tana rajyanni ela pondali ani.
He was advised the only way Vritra could be killed is by creating the thunder with the bones of sage Dadhichi.
Aa vidhanga chintagrastudaina Indrudiki ఇంద్రుడికి సూచన సలహా ఇవ్వబడింది ఏంటంటే, దదీచి ముని యొక్క ఎముకల ద్వారా చేసే వజ్రాయుధం ద్వారానే చిత్రకేతు ఇది వృత్రాసురం మరణిస్తాడు అని.
సో ఇవన్ ఇంద్ర అలాంగ్ విత్ అదర్ డెమిగాడ్ అప్రోచ్డ్ దదీచి అండ్ ఆస్క్డ్ ఫర్ హిస్ బోన్స్. దదీచి సెడ్ ఫైన్ టేక్ ఇట్.
ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి గుణాలు గల వ్యక్తిని చూడొచ్చు మనం, దదీచి ముని. ఇంద్రుడు తన పరివారంతో దేవతాగణంతో కలిసి వెళ్ళి, మీ ఎముకలు కావాలి అంటే, ఎముకలు కావాలి సరే తీసుకోండి.
బాడీ విచ్ ఇస్ గోయింగ్ టు డై అట్ సమ్ పాయింట్ ఆర్ అదర్, So if this body can be of some use, why not? So he gave his body.
కాబట్టి దదీచమని ఏమన్నారు, ఈ శరీరం ఏదో ఒకరోజు కూలి కుప్పకూలిపోయేది, ఏదో ఒకరోజు పడిపోయేటువంటి ఈ శరీరము ఎవరికైనా కొంచెం ఉపయోగపడుతుందంటే ఎందుకు ఉపయోగించకూడదు దాన్ని అనేసి శరీరం వాళ్ళకి అప్పజెప్పేశాడు.
And with that body, with the bones of the sage Dadichi, the thunder was made.
ఆ దదీచి యొక్క ఎముకల ద్వారానే వజ్రాయుధం తయారు చేయబడింది.
And then Indra got into a war with Vritra.
ఆ వజ్రాయుధం చేపట్టి వృత్రాసురునితో యుద్ధానికి దిగాడు ఇంద్రుడు.
When they got into the battle, the Vritra and his soldiers were fighting so valiantly, they were so powerful that all the the demigods started their onslaught so powerfully that Vritra's soldiers started to run away.
యుద్ధము మొదలైంది, దేవతలు అతి భీకరంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో వృత్రాసురుని యొక్క సైన్యం భీతిల్లి పారిపోతున్నారు. చివరికి వృత్ర ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు, ఆయన పోరాటం వదలలేదు. చాలా అతి కష్టం మీద ఇంద్రుడు తన వజ్రాయుధం ఉపయోగించి వృత్రాసురుని సంహరించాడు.
But we can see when Vritra was fighting, although he was alone in the battlefield, he was so Krishna conscious.
వృత్రాసురు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు యుద్ధ మైదానంలో అయినప్పటికీ ఆయన చైతన్యం పూర్తిగా కృష్ణ చైతన్యంతో నిండిపోయింది.
To read this chapter from Srimad Bhagavatam.
So nenu mi andarni vinnavinchukunedi Srimad Bhagavatam lo unnatvanti ee adhyayanni daiyesi chadavandi.
Such a wonderful example of what pure devotee's character is like.
Shuddha bhaktula yokka gunalu lakshanalu ela untayi ane daniki chaala uttamamainatvanti udaharana ee adhyayam.
We learn such wonderful lessons from this incident of King Chitraketu and Vritrasura.
ఈ చిత్రకేతు వృత్రాసురు అనే ఆయన ఈ జీవితం నుంచి మనం చాలా అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు.
Vritra is fighting, even when he is dying, his mind is completely absorbed in Krishna, the Supreme.
వృత్రాసురు అంత్య సమయంలో, ఈ చనిపోతున్న సమయంలో కూడా పూర్తి కృష్ణ చైతన్యంతో నిండి ఉన్నాడు. ఆయన ఆయన పైకి అసురుడు.
సర్వపాది వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ శివనం భక్తి. ప్యూర్ డివోటీ సర్వపాది వినిర్ముక్తం. He is free from all designation. A pure devotee's attitude is that even if I have to become a demon, I will still remain a devotee. I'll still not deviate from the lotus feet of Krishna.
This is the bhaktula lakshanam, sarvopadhi vinirmuktam. Vallu ye sthitilo unna kuda aa sthiti tamadi ani gurtinchukoru vallu. ఇలా ఉంటుంది శుద్ధ భక్తుడి ఆలోచన. నేను అసురుడిని అయినప్పటికీ పర్వాలేదు, కృష్ణుడి పాద పద్మాలు మాత్రం వదిలిపెట్టాను.
Even if I am cursed, even if I have to come back as a demon, I don't mind. But all I want is to be absorbed in the thoughts of the lotus feet of the Lord.
నేను అసురుడిని అవ్వడానికి అయినా కూడా సిద్ధమే, అయితే భగవంతుడి యొక్క పాద పద్మాలు మాత్రం వదిలిపెట్టకుండా ఉండాలి నేను.
Sometimes pure devotees take birth in some unholy wombs. For example, Bharat Maharaj took birth as a deer.
Koni sarlu shuddha bhaktulu దిగజారినటువంటి గర్భంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి భరత మహారాజు జింక గర్భం నుంచి జన్మ తీసుకున్నాడు.
బట్ even when he was a deer, he was a pure devotee. His heart was completely absorbed in Krishna consciousness.
ఆయన జింకగా ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయం మాత్రం పూర్తిగా కృష్ణ చైతన్యం పట్ల ఆకర్షితమై నిండిపోయి ఉంది.
అండ్ దెన్ ఇన్ హిస్ నెక్స్ట్ లైఫ్ హి బికేమ్ జడభరత్.
తర్వాత జన్మలో ఆయన జడభరతుడిగా వచ్చాడు.
సో దిస్ ఇస్ ద సింప్టమ్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ. వి డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు us. But all we care about is that we never forget the lotus feet.
ఇది శుద్ధ భక్తులుగా మనకి ఇటువంటి భావన ఉండాలి. మనకి ఏది సంభవించినా పర్వాలేదు, ఎలాంటి జన్మ వచ్చినా పర్వాలేదు, ఒక్కటే కృష్ణుడి యొక్క పాద పద్మాలు మర్చిపోకుండా ఉండాలి.
మమ జన్మని జన్మనీశ్వరి భవతా భక్తి చైతన్య మహాప్రభు శిక్షాష్టకం. మై లార్డ్ ఐ డోంట్ మైండ్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్ ఇన్ దిస్ వరల్డ్. But all I pray is for devotional service to your lotus feet, birth after birth.
ఇది శ్రీ చైతన్య మహాప్రభు మనకు నేర్పిస్తున్నది కూడా, మమ జన్మని జన్మనీశ్వరి. స్వామి, నేను ఎన్ని జన్మలు తీసుకోవడానికైనా సిద్ధమే, అయితే జన్మ జన్మలకు నీ పాద పద్మముల పట్ల ఉన్న భక్తి, నాకు ఉన్నటువంటి భక్తి కొనసాగాలి.
సో దాట్ ఈస్ ప్యూర్ డివోషన్.
ఇది శుద్ధ భక్తి.
సో ప్యూర్ డివోషన్ ఇస్ వాట్ వి డిజైర్. ప్యూర్ డివోషన్ ఇస్ వాట్ దిస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ త్రూ అవుట్ ద వరల్డ్.
కాబట్టి శుద్ధ భక్తిని ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా వితరణ చేస్తుంది.
We are not going to settle for anything less.
ఈ శుద్ధ భక్తికి ఏ కొంచెం తక్కువది ఇచ్చిన మనము దాన్ని స్వీకరించబోము.
That is our resolution. Thank you all very much.
ఇది ఇస్కాన్ భక్తుల తీర్మానం. శుద్ధ భక్తికి ఏ కొంచెం లోటు ఉన్నా అది స్వీకరించారు.
సో ఇట్స్ ఆల్రెడీ 10 minutes to 5. ఐ డోంట్ నో వెదర్ వి హావ్ ఎనీ టైం ఫర్ క్వశ్చన్. అండ్ ఇస్ దేర్ వెన్ ఇస్ ద నెక్స్ట్ క్లాస్? అబౌట్ పార్వతి. Yes, that about Parvati. Yes, that is the position of a pure devotee. You see, where is Parvati's position? Between the spiritual sky and the material nature.
ఇప్పుడు మీరు చెప్పారు కదా పార్వతి కంటే ఉన్నత స్థితి ఈ చిత్రకేతు మహారాజ్ అని. అవును, భక్తుడి యొక్క స్థితి అలానే ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, పార్వతి స్థితి ఏంటి? ఆధ్యాత్మికం కంటే కింద, భౌతికం కంటే పైన. శుద్ధ భక్తుడి స్థాయి ఆధ్యాత్మిక ప్రపంచం.
Even higher than Parvati.
కాబట్టి శుద్ధ భక్తుడు పార్వతీదేవి కంటే కూడా గొప్పవాడు. కాబట్టి ఆయనకు పార్వతిని శాపించగల శక్తి ఉన్నింది, కానీ శాపం పెట్టలేదు.
Ganesha bhaktas are impersonal but they are positive impersonal. There are two types of impersonal.
Ganesha bhaktulu sadhananga nirakaravadulu. Nirakaravadulu kuda rendu rakalu untaru.
One is a negative impersonalist and the other is a positive impersonalist. The mayavadi is a negative impersonalist, right? And brahmavadi is a positive impersonalist.
Kada నిరాకార వాదుల్లో కూడా రెండు రకాలు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే అనుకూల, ప్రతికూల. ప్రతికూల వచ్చేసి మాయావాది, అనుకూల వచ్చేసి బ్రహ్మవాది. ఇది ఇరువురు కూడా నిరాకార వాదులే.
బ్రహ్మవాది కెన్ బికమ్ ఎ
డివోటీ. బ్రహ్మవాదికి భక్తుడు అవకాశం ఉంది. మాయావాదికి అవకాశమే లేదు భక్తుడు
అవ్వడానికి. Like this is from Brahmavad, from that impersonalism they can come to personalism, right?
ఈ బ్రహ్మవాదులు వచ్చేసి నిరాకారం నుంచి ఆకార తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగలరు, ఎదిగే అవకాశం ఉంది. మాయావాది విషయానికి వస్తే ఆయనకు వైష్ణవుడి కృప ఉంటే తప్ప ఆయనకు మార్గం లేదు.
Maybe one mic can be given to the questioner so that they are also recorded. Okay.
Yeah, our philosophy is the highest. But a lot of times we may be compact with that mentality. So how to understand, okay, this is the highest philosophy, but at the same time we may come.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన గౌడీ వైష్ణవతత్వమే అత్యున్నతమైందని చెప్తున్నారు కదా, ఇది మాదే గొప్పది అని చెప్పేసి అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది కదా, మరి ఎలా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అహంకారానికి లోను కాకుండా ఎలా ఉండాలి? ఉన్నతమైందని ఒకవైపు తెలుస్తే ఇంకొకవైపు నాది ఎక్కువ అని అది ఉండకూడదు కదా అని. వైష్ణవుడు అంటేనే
వినయం.
భక్తుడు ఎప్పుడు పొంగిపోడు.
As a matter of fact, just as a rich man doesn't go to the marketplace and announce how rich he is, but everybody can recognize that he is a rich man and he himself knows how much money he has in the bank.
ఉదాహరణ చూడండి, మంచి కోటీశ్వరుడు ఉన్నాడు, బజార్ లోకి వెళ్ళి నేను కోటీశ్వరుని చూడండి అని ప్రకటించుకోడు. ఎక్కడ ఆయన ప్రకటించకున్నా కూడా ప్రజలకు తెలుస్తుంది ఇతను సంపన్నుడు అని. అతనికి తెలుసు తన దగ్గర ఎంత సంపద ఉందో.
సో అవర్ పొజిషన్ ఇస్ నాట్ టు రికగ్నైజ్ దట్ వి ఆర్ ది హైయెస్ట్, వి ఆర్ ది హైయెస్ట్ ఫిలాసఫీ, వి ఆర్ ది హైయెస్ట్ స్పిరిచువల్ స్టాండర్డ్ అండ్ బికమ్ పఫ్డ్ అప్. అవర్ పొజిషన్ ఇస్ యాక్చువల్లీ టు రికగ్నైజ్ అవర్ హైయెస్ట్ పొజిషన్ బై టేకింగ్ ది అకౌంట్, బై రికగ్నైజింగ్ హౌ మచ్ మనీ వి హావ్ ఇన్ ది బ్యాంక్.
మన పరిస్థితి ఏంటి, మా తత్వం చాలా గొప్పది కాబట్టి మేము గొప్ప అనేటువంటి అటువంటి భావన ఉండకూడదు. మనది ఎలా ఉండాలంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ధనం ఉందో మనది ఎంత ఉంది చూసుకోవాలి, మనది మనం లెక్కించుకోవాలి.
Yes, just like you say, a very rich man, when he sees others, he doesn't scorn them or he doesn't look down upon them because they're poorer than him. But he knows that that's their position and he respects their position and he recognizes his position, right? So when he recognizes that the other branch or other religious groups are below us or inferior to us, it's not that we look down upon them or despise them, but we expect that someday they will come up to our standard.
ఇప్పుడు ఇతర ధర్మ ఇతర ధర్మాలు ఏవైతే ఇవన్నీ తక్కువ ధర్మ తక్కువ తరగతి చెందిన ధర్మాలు ఉన్నాయి కదా, వాటిని చూసినప్పుడు తక్కువ అనేటువంటి భావన రాకుండా ఎలా ఉండాలంటే, వాస్తవంగా ఉన్నతమైనటువంటి సంపన్నుడు ఏం చేస్తాడు, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు తక్కువ అనేటువంటి ఏహ్యభావం అటువంటిది కలిగి ఉండడు, తన వరకు తను సంతృప్తిగా ఉంటాడు. అదేవిధంగా ఈ వైష్ణవ ధర్మం ఇది ఉన్నతమైన తత్వము, ఇతరులు అవి తక్కువ తరగతి అయినప్పటికీ కూడా వాళ్ళ పట్ల తక్కువ అనే అంటే వాళ్ళను ఏవగించుకోవడం అంటే తక్కువ అని చూడడం అటువంటిది ఉండదు. కానీ ఎలా ఉంటుందో తనకి ఏదో ఒకరోజు వీళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలి వస్తారు అని అటువంటి భావన ఉంటుంది వాళ్ళని చూస్తే.
And that's why you go out and preach to them, to uplift them to that.
కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం వాళ్ళను కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి, మన స్థాయికి
తీసుకురావడానికి.
వైష్ణవుడి భావనకు ఉదాహరణ నిండా పండ్లున్న చెట్టుతో పోల్చారు.
It doesn't stand up high. It bends down.
పండ్లతో నిండుగా ఉన్నటువంటి చెట్టు నీలుకొని ఉండదు, వంగిపోయి ఉంటుంది.
With the burden of the, with the weight of the fruits.
ఆ పండ్ల యొక్క భారానికి అది వంగిపోయి ఉంటుంది, నీళ్ళకొని ఉండదు. కాబట్టి వైష్ణవులు కూడా అంతే, అత్యున్నతమైనటువంటి వైష్ణవ ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పి నీళ్ళుకొని ఉండరు. ఆ వైష్ణవత్వం అనే గొప్ప వైష్ణవత్వం ఉంది కాబట్టి తల చాలా వంచుకొని ఉంటారు. ఎవరైతే ఏమీ లేకుండా ప్రదర్శన నామమాత్రంగా ప్రదర్శిస్తుంటాడో అతను నీళ్ళుకొని ఉంటాడు. నిజంగా సంపద ఉన్నవాడు అయితే చాలా వినయంగా ఉంటాడు.
Vaishnava is, yes, yes. You see, that's true. When Vaishnava is blasphemed, then that injunctions has been given, right? But here we have to understand that this situation is really different. Because what Chitraketu pointed out, there is some fact to that. There is some truth behind his statement. That in an assembly like that, one should not behave in that. Like there is some point. Okay, the other sages also recognized Chitraketu's position because they can recognize who is who. So they could also see that Chitraketu is an exalted devotee himself. So when one devotee is criticizing another devotee, the injunction of the scripture is, you don't become a party to either of them, just you take a neutral position, right? Because don't side with, when two Vaishnavas fight, don't side with anyone, right? Because you do not know what's actually happening.
ఇక్కడేం వైష్ణవ నింద వినకూడదు అంటారు కదా, మరి ఇక్కడ అక్కడ ఋషులు సాధులు కూర్చొని ఉన్నారు, వాళ్ళు చిత్రకేతు మహారాజు ఈ విధంగా అనుకోవడం, శివుడిని గురించి విన్నారు కదా అంటే, ఇక్కడ వైష్ణవ నింద అంటే ఇక్కడ చూడొచ్చు ఈయన కూడా వైష్ణవుడే, ఆయన వైష్ణవుడే, ఇద్దరు వైష్ణవులే. కాబట్టి ఇక్కడ ఋషులు వాళ్ళు గమనించారు ఈయన వైష్ణవుడే ఆయన వైష్ణవుడే, ఇద్దరు వైష్ణవులే, ఇద్దరు వైష్ణవుల మధ్య ఏదైనా విభేదాలు ఏదైనా జరిగినప్పుడు మనం చేపెట్టడం మంచిది కాదని దూరంగా ఉన్నారు. ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది ఇద్దరు వైష్ణవుల మధ్య ఏదైనా తగాదా జరుగుతున్నప్పుడు.
Yes, those who have accepted Sri Chaitanya Mahaprabhu's teachings in their hearts and have dedicated their lives according to that teaching will not settle for anything less than Golok Vrindavan or Golok Navadvip. You see, like, it's not...
శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు తత్వాన్ని హృదయంలోకి స్వీకరించి ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు గోలోకం తప్ప ఇక ఏ ఉన్నతమైన స్థానం ఇచ్చినా కూడా రాజీపడరు, దాన్ని స్వీకరించలేరు.
Choice is up to the individual. But those individuals who stick to the lotus feet of Sri Chaitanya, they will go back to Golok Vrindavan. And
అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను అంటిపెట్టుకొని ఎవరైతే ఉంటారో జీవితాంతం, అటువంటి వాళ్ళు గోలోకం వెళ్తారు తప్పకుండా.
Until they go back to Golok Vrindavan, they will not be satisfied. Even in Vaikuntha, they won't be satisfied. Even in Ayodhya they won't be satisfied, even in Dwarka they won't be satisfied. Until they go to Golok Vrindavan, their heart will not be satisfied.
అయితే మహాప్రభును వదిలిపెట్టకుండా ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏదో ఒకరోజు భగదం చేరుతారు గోలోకం. వాళ్ళు అటు మహాప్రభుని అనుసరిస్తున్న వాళ్ళు వైకుంఠంలోనూ నిలబడలేరు, అంతెందుకు అయోధ్యలో కూడా ఉండలేరు, వాళ్ళు చివరికి ద్వారకలోనూ ఉండలేరు. ఖచ్చితంగా వాళ్ళు గోలోకం వెళ్తేనే సంతృప్తి చెందుతారు.
So I think I'll stop now. Thank you all very much. So we'll see you all again tomorrow. Hare Krishna, all glories to Srila Prabhupada.
Srila Prabhupada ki
jai.
Srila Bhaktichari Samaraj ki jai.
I see that many of you were not here yesterday, so I'll briefly describe about what you discussed yesterday, because it is quite important, because yesterday we discussed the foundation of our movement.
So ee roju meer chaala mandi ee roju unna vallalo ninna leru chaala mandi ninna prastavinchindi chaala mukhyamaina amshalu kabatti konja sankshiptanga cheptanu vaati gurinchi.
Our heritage,
varasatvam gurinchi.
Yesterday we considered that Vaishnavism is not actually a new movement.
So ninna charchinchina vaatillo okati entante ee vaishnava ane etuvantidi ee kotta udyamam kaadu idi.
It is actually the eternal movement.
Adu
arikshavaram sandebol cheyagalataru avash baitigalaru.
It is an eternal, it's existing eternally, because in this, even in this world, Vaishnavism actually started when Krishna imparted the knowledge to Brahma.
ఈ వైష్ణవ విధానం వైష్ణవ మతం అనేది మతం కాదు, ఈ వైష్ణవ అనేది శాశ్వతమైంది, ఎప్పటికీ ఉండేది. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మొట్టమొదటి జీవుడితో మొదలైనది.
So you can see, right from the beginning of creation, Vaishnavism actually existed. And you can even go back...
So, dinu jayamartham avutundi, srishti aarambham nunche ee Vaishnava anetuvantidi undi, Vaishnavidhanam.
In the spiritual sky, every living entity is actually Vaishnava.
A living entity... ఇంకా కొంచెం వెనకకు వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవుడు కూడా వైష్ణవుడే.
See, his constitutional position is a Vaishnava.
ప్రతి జీవుడు తన సహజ స్థితిలో వైష్ణవుడే.
ఓన్లీ వన్ లివింగ్ ఎంటిటీ టు బికమ్ కండిషన్డ్ హి సీజెస్ టు బి అ వైష్ణవ.
జీవుడు బద్ధుడైనప్పుడే అవైష్ణవుడు అవుతాడు.
అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ us వైష్ణవ్ అగైన్, కృష్ణ గివ్స్ ద నాలెడ్జ్ టు బ్రహ్మా.
మనల్ని తిరిగి వైష్ణవులుగా చేయడం కోసం కృష్ణుడు బ్రహ్మకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు మొదట. సృష్టి ఆరంభంలో కృష్ణుడు బ్రహ్మకు ఏదైతే వేద జ్ఞానాన్ని ఇచ్చాడో దాని ముఖ్య ప్రయోజనం, ఏకైక ప్రయోజనం ఏంటంటే జీవులు తిరిగి వైష్ణవులుగా కావాలి.
And then we considered that there are different ways of, there are different developments of our spiritual life.
Tarvata adhyatmika jeevitam enni vidhaluga vruddhi chindutundani charchincham.
And ultimately one becomes a pure devotee.
Aa kramamlo చివరి దశ ఏంటంటే శుద్ధ భక్తుడిగా మారటం.
To become a devotee is not enough.
భక్తుడు కావడం సరిపోదు.
One becomes a devotee, but he has desire for enjoying this material nature, then he remains a mixed devotee, mixed with his fruitive desires.
భక్తుడు అయినంత మాత్రం సరిపోదు. భక్తుడు అయ్యాడు, ఆయనకి భౌతిక ప్రపంచం పట్ల భోగం పట్ల ఆసక్తి ఉందంటే అది మిశ్ర భక్తుడు అని పిలువబడతాడు.
And then when he gets fed up with this material nature and wants to get out of this material nature, by attaining liberation. That stage of devotion is known as the devotion mixed with knowledge. Jnana Mishra Bhakti.
మొదటేంటి కర్మఫలం భోగించాలనేటువంటి కోరిక ఉండే భక్తి చేస్తూ ఉంటే కర్మమిశ్ర భక్తుడు. ఈ భోగించి విసిగి వేసారిపోయి వద్దు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలనేటువంటి కోరిక కలిగిందనుకో, అటువంటి జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు అది జ్ఞానమిశ్ర భక్తి అంటారు. కాబట్టి భౌతిక భోగము తర్వాత ముక్తి, రెండింటిని పట్ల ఆసక్తి లేకుండా భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళే శుద్ధ భక్తులు అంటారు.
అండ్ ఇట్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ హూ ఇస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ వైష్ణవ.
శుద్ధ భక్తుడిని వైష్ణవ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ దేవీగర్స్ ఇన్ హెవెన్ ఆర్ ఆల్సో డివోటీస్ ఆఫ్ నారాయణ. But do we classify them as pure devotees? No. Why not? Because they are mixed with the fruited desires.
ఉదాహరణ దేవతలు తీసుకోండి, వాళ్ళు కూడా నారాయణుని భక్తులే, కానీ వాళ్ళని మనం శుద్ధ భక్తుల కింద లెక్క కడతామా? లేదు. ఎందుకు? వాళ్ళకు కర్మఫల ఆపేక్ష, కర్మఫలం పట్ల ఆసక్తి ఉంది, ఫలితం పట్ల ఆసక్తి ఉంది వాళ్ళకి.
Devotees, they are submissive to Narayan, they are worshipping Narayan.
వాళ్ళు భక్తులే, నారాయణుడికి తల వంచిన భక్తులే.
డిపెండెంట్ అపాన్ నారాయణ్, బట్ దే డిపెండెంట్ అపాన్ నారాయణ్ ఇన్ ఆర్డర్ టు గెట్ మెటీరియల్ ఫెసిలిటీస్.
వాళ్ళు నారాయణుడి మీద ఆధారపడి ఉన్నారు. దేనికోసం? భౌతిక సౌకర్యాల కోసం.
సో దట్స్ వై డిమిగాడ్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి డివోటీస్.
కాబట్టి దేవతలు శుద్ధ భక్తులుగా పరిగణించబడరు.
The pure devotees are like Lord Shiva, who has actually transcended the platform of the demigods. He doesn't have any desire for liberation or sense enjoyment.
తే శివుడి పై విషయం వస్తే ఆయన ఈ భౌతిక భోగము, ఇంద్రియ ఆసక్తి వీటన్నింటినీ అధిగమించినటువంటి ఆయన, ఈయన శుద్ధ భక్తుడు.
That's why, in that level, Lord Shiva is considered to be the greatest devotee.
So, ఈ విధంగా దేవతల్ని పరిగణనలోకి తీసుకొని చూసినప్పుడు శివుడు అత్యంత గొప్ప భక్తుడిగా పరిగణించబడతాడు.
Lord Shiva is not the greatest devotee.
అదే సమయంలో శివుడు అంత అత్యంత గొప్ప భక్తుడు కూడా కాదని చెప్పచ్చు.
The residents of Vaikuntha are even greater devotees than Lord Shiva.
శివుడి కంటే కూడా వైకుంఠంలో నివసిస్తున్నారే వాళ్ళు గొప్ప భక్తులు అని చెప్పచ్చు.
Then there are also in Vaikuntha also there are different grades of devotees.
వైకుంఠంలో కూడా వివిధ స్థాయిల భక్తులు ఉన్నారు.
And then ultimately the devotees of Krishna in Vrindavan are the greatest devotees.
ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే వృందావనంలో శ్రీకృష్ణునికి సేవ చేస్తున్న భక్తులు ఉన్నారే వాళ్ళు అందరికంటే గొప్ప భక్తులు. శుద్ధ భక్తులు అందరిలో కల్లా కూడా గొప్ప భక్తులు ఎవరంటే వృందావనంలో ఉన్న భక్తులు. ఎందుకు అంటే కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ తీవ్రత తారస్థాయిలో ఉంటుంది.
సో దిస్ ఇస్ వాట్ వి ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్ ఇన్ ది సెమినార్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సెమినార్ ఇస్ టు రికగ్నైజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన. The gift of Sri Chaitanya Mahaprabhu. Sri Chaitanya Mahaprabhu's gift is very, very unique.
ఇక్కడ మనం ఈ సదస్సు ఈ సెమినార్ యొక్క లక్ష్యం అదే ఏంటి? వృందావనంలో ఉన్నటువంటి భక్తులే విశుద్ధ భక్తులందరిలో కల్లా అత్యంత గొప్ప భక్తులు అని. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఈ హరే కృష్ణ ఉద్యమం ద్వారా మనకి ఇచ్చినటువంటి కానుక చాలా విశేషమైనటువంటి కానుక.
అండ్ ఈవెన్ మోర్ యూనిక్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ శ్రీల ప్రభుపాద.
శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి కానుక ఇంకా విశేషమైంది.
సో అల్టిమేట్లీ వి విల్ కమ్ టు దట్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ అవర్ హెరిటేజ్.
మన చివరికి శ్రీల ప్రభుపాద ఇచ్చినటువంటి అత్యంత విశేషమైన కానుక ఏంటి అనేది అంతవరకు వస్తాం, అక్కడికి వస్తాం మనము. ఇదే మన వైష్ణవ చరిత్ర అనేది, వైష్ణవ వారసత్వం ఏంటి అనేది.
వాట్ వి ఆర్ పర్సూయింగ్, ది స్పిరిచువల్ లైఫ్ దట్ వి ఆర్ పర్సూయింగ్ ఇస్ ట్రూలీ ద హైయెస్ట్ ద బెస్ట్ బట్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ వెయిన్ సెంటిమెంటల్ క్లెయిమ్, ఇట్ ఇస్ ఫ్యాక్చువల్.
మనం ఏదైతే సాధన చేస్తున్నాము, అభ్యాసం చేస్తున్నామో, ఏది సాధించడం కోసమని, అది అత్యంత అత్యంత గొప్పది, ఇది అత్యంత ఉన్నతమైనటువంటి అభ్యాసం చేస్తున్నాం మనం అని మనం మాటకు చెప్పుకోవడం కాదు, ఇది దాని నిర్ధారణ కూడా ఉంది.
సో దట్ ఇస్ దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ డిస్కషన్. So today we are going to discuss, today we will devote some sheets, like I'll give it at the end of the class. So now you can take notes and listen carefully, and at the end of the class I'll hand out the yesterday what we discussed and today what we'll be discussing. And yesterday also we established pure devotion.
కాబట్టి సావధానంగా వినండి, శ్రద్ధగా అంశాలు, ముఖ్యమైన విషయాలు రాసుకోండి. తరగతి ముగిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కాగితాలు, ముద్రించబడ్డ కాగితాలు మీకు ఇస్తారు. నిన్న చర్చించిన దాంట్లో మనం శుద్ధ భక్తుల గురించి చర్చించిన దాంట్లో వృత్రాసురుడి యొక్క ఉదాహరణ ద్వారా అవగాహన చేసుకున్నాం.
Vritrasura is a demon, but according to the description of Vritrasura in Srimad Bhagavatam, we find that he is the greatest devotee. He is one of
the... Kachir, chala adbutam gada idi, Vritrasurudu, Asurudu, Asura ayana. Ita Bhagavatam lo varnana prakaram jishta ayana, chala gopa bhaktudu.
Most wonderful devotee.
Adbutam ayana bhaktudu ayana.
Apparently he is a demon. But at heart, he is the most wonderful devotee.
పైకి చూడడానికి అసురుడు అయినా, కానీ ఆయన హృదయం చూస్తే చాలా అద్భుతమైన భక్తుడు, శుద్ధ భక్తుడు ఆయన.
And yesterday, of course, we didn't discuss, but I added a few verses from Srimad Bhagavatam, just the translation you'll find, and from that you will see how pure Vritrasura actually was. How pure was his devotion to Krishna. And as a result of that, how detached he had become from all material attachments.
Bhagavatam lo slokalu unnai, ayana yokka bhakti gurinchi varninche slokalu. Avi chadithe manaku artham avutundi, enta shuddhamainatuvanti hrudayam. కృష్ణుడు అంటే ఎంత పవిత్రమైనటువంటి ఆసక్తి ఆయనకి, ఎంత గాఢమైనటువంటి భక్తి ఆయనది.
సో నౌ టుడే వి విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద పాయింట్ వాట్ ఇస్ దట్ వి ఆర్ పర్సూయింగ్.
సో ఈరోజు మనము మన చర్చ మొదటి అంశం ఏంటంటే, మనము దేని కోసం, దేని సాధించడం కోసం ఈ అభ్యాసం చేస్తున్నాం.
Is that we are pursuing what it actually is. It is known as Vaishnavism is actually known as Sanatan Dharma.
ఈ వైష్ణవ విధానాన్ని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు, వైష్ణవ ధర్మాన్ని.
సనాతన్, సనాతన్ eternal religion. Although it is translated as eternal religion, but dharma and religion is not exactly the same thing. Religion is not the exact synonym స్వధర్మ.
దీన్ని సనాతన ధర్మము అంటారు. అయితే ఆంగ్లంలో ధర్మం అనేదానికి రిలీజియన్ అనే పదం వాడతారు. వాస్తవంగా ఇది ధర్మం అనే పదాన్ని సూచించేదానికి సరిపోయేటువంటి పదం కాదు రిలీజియన్ అనేది.
ధర్మ, ద సంస్కృత్ వర్డ్ ధర్మ యాక్చువల్లీ మీన్స్ ద ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. లైక్ ఇన్
ధర్మ అంటే ఒక వస్తువు యొక్క స్వాభావిక గుణం. ఇది సంస్కృత
డిస్క్రిప్షన్. ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ దట్ లిక్విడిటీ ఇస్ ద ధర్మ ఆఫ్ వాటర్.
నీటి యొక్క ధర్మం ద్రావకత్వం.
నౌ వేర్ ఎవర్ ఇస్ వాటర్, వాటర్ ఇస్ లిక్విడ్.
నీరు ఎక్కడున్నా కూడా అది ద్రవ రూపంలోనే ఉంటుంది.
Heat and fire, heat and light are the dharma of fire.
Manta yokka dharma enti vedi velutaru.
Wherever there is fire, you find heat and light. Can you
manta unna chota anta kuda vedi velutaru untunda?
Where is heat and light from fire? No. They are inherent in the substance fire.
Manta nunchi vedini velutarunu veru cheyagalama? Cheyalem. Dinne manta yokka sahaja lakshanam antaru, vedi velutaru. Ide manta yokka dharmam.
So dharma actually means the inherent characteristics of the substance. Now consider, when the inherent characteristic changes, then the substance also is identified in different way. Like when water becomes solid, do you call it water? What do you call it? Ice. So when the characteristic changes, the substance is not identified the same way.
ఇక్కడ ఏదైతే వస్తువు యొక్క ఒక వస్తువు యొక్క అత్యంత స్వాభావిక గుణం ఉందో దాన్ని ధర్మం అంటారు. ఎప్పుడైతే అత్యంత స్వాభావిక గుణం మారిందంటే ఆ వస్తువు కూడా వేరే పేరుతో పిలువబడుతుంది, వేరే రూపం సంతరించుకుంటుంది. అది ఉదాహరణకి నీరు, నీరు ఘన పదార్థం అయిపోయింది, ఐస్ ఘన పదార్థ ద్రవకత్వాన్ని కోల్పోయి ఘనంగా అయిందనుకో, గట్టిగా, దాన్ని నీరు అన్నారు, మంచు అని పిలుస్తారు.
Similarly, when water becomes vaporized, then we call it water. No, we call
it vapor. ఇంకొక రూపం చూడొచ్చు, నీరు ఆవిరిగా మారినప్పుడు దాన్ని ఆవిరి అంటారు, కానీ నీరు అన్నారు.
So when the liquidity is lost, then water is not identified as water.
ద్రవ తన ద్రవకత్వాన్ని ఎప్పుడైతే అది కోల్పోయిందో నీరు, అది నీరుగా పిలువబడదు.
దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ధర్మ.
ఇది ధర్మం యొక్క అర్థం.
స్పిరిట్ సోల్ ఇస్ ఎ సబ్స్టెన్స్ అండ్ ద ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పిరిట్ సోల్ ఇస్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
కాబట్టి ఇక్కడ ఆత్మ ఆధ్యాత్మికమైన వస్తువు అయితే ఆ ఆధ్యాత్మికమైన వస్తువు యొక్క విడదీయరానటువంటివి లేదా అత్యంత సహజమైన గుణాలు ఉన్నాయి, అదే ఆత్మ యొక్క ధర్మం.
And since the spirit soul is eternal, the dharma of the spirit soul is also eternal.
ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మ యొక్క ధర్మం కూడా శాశ్వతమే.
Sounds logical. So that's why it is called Sanatan Dharma, the eternal religion. Now, wherever there is a spirit soul, what do we find? What is the inherent characteristics of the spirit soul? The inherent characteristics of the spirit soul is love.
కాబట్టి ఆత్మ శాశ్వతం, ఆత్మ యొక్క ధర్మం కూడా శాశ్వతం, కాబట్టి దీన్ని సనాతన ధర్మము అంటారు. కాబట్టి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆత్మ యొక్క అత్యంత సహజమైన లక్షణం, ఆత్మ నుంచి విడదీరా అన్నటువంటి లక్షణం ఏంటి? ప్రేమ. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది.
But that love actually is meant to be directed to the Supreme Personality of Godhead.
అయితే ఆ ప్రేమ వచ్చేసి భగవంతుడి వైపు మరల్చాలి, అది దాని ఉద్దేశం. ఎందుకు? ఎందుకంటే జీవుడు దేవదేవుడి యొక్క అంశ కనుక.
As a part and parcel, naturally the legal entity is supposed to be connected to the Supreme Personality of God, isn't it?
దేవదేవుడి అంశ కనుక జీవుడు సహజంగానే దేవదేవుడితో సంబంధం కలిగి ఉండాలి.
Existence, the part's existence is, lies in being connected to the whole. My finger is a part of my body. If the finger is cut off from my body, does the finger have any utility? No. But when the finger is connected to the body, it is so important. Similarly, a living entity's existence and the utility of a living entity's existence lies in being connected to the Supreme Personality of Godhead.
అంశాల యొక్క పూర్ణత ఎప్పుడు చేకూరుతుంది? అవి పూర్ణత్వం, అది సంపూర్ణమైన, అది పరిపూర్ణ హోల్. అంశాలు వచ్చేసి ఎప్పుడు కూడా ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన దాంతో సంబంధం కలిగి ఉండాలి. అంటే ఏ అంశాల యొక్క ఆధారం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి దేనితో సంబంధం కలిగి ఉన్నాయో దాంతో సంబంధం కలిగి ఉండాలి. ఉదాహరణకి నా వేలు ఉంది, వేలు నా శరీరంతో సంబంధం ఉన్నంత వరకు దానికి చాలా విలువ ఉంటుంది. ఎప్పుడైతే తెగి కింద పడిపోతుందో దానికి విలువ ఉండదు. అది ఎందుకు? నా శరీరంలో అంశ కాబట్టి అది శరీరంలో అనే శరీరంతో సంబంధం కలిగి ఉన్నంత వరకు విలువ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ భగవంతుడి అంశ కాబట్టి అత్యంత సహజంగానే భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి. మరి అంశ జీవుడు భగవంతుడి అంశ కదా, జీవుణ్ణి భగవంతుడితో సంబంధం, జీవుడు భగవత్ సంబంధంలోకి, జీవుడిని భగవత్ సంబంధంలోకి తీసుకొని వచ్చేటువంటిది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనేది వాస్తవంగా ఒక శక్తి. ఎటువంటి శక్తి? కలిపేటువంటి శక్తి.
Hatred separates.
Dveshamu vidagodutundi.
Love unites.
Prema kalputundi.
If you want to be connected to the Supreme Personality of Godhead, who we belong to, whose parts and parcels we are, then it is through love that we will become connected to Him.
మనం దేవదేవుడి యొక్క అంశలం కనుక ఆయనతో సంబంధం సహజంగానే మనకు సంబంధం ఉంటుంది. ఆ అత్యంత సహజమైన సంబంధంలో నెలకొని ఉండాలంటే కావాల్సింది ఏంది? అక్కడ ప్రేమ.
And every living entity has this love. Love actually is an energy.
ప్రతి జీవుడికి ఈ ప్రేమ అనేటువంటి శక్తి ఉంది.
Spiritual energy.
ఇది ఆధ్యాత్మిక శక్తి ప్రేమ అనేది.
And the source of this energy is Shrimati Radharani.
ఈ ఆత్మకు ఉన్నటువంటి శక్తిని ప్రేమ అంటారు. ఇది ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తికి మూలము శ్రీమతి రాధారాణి.
So love is the energy that unites us with Krishna. Love,
ప్రేమ అనేది మనల్ని కృష్ణుడితో సంబంధం పెంపొందించుకునేదిగా చేసేటువంటి శక్తి.
ఇస్ ది ఎనర్జీ దట్ కనెక్ట్స్ us టు కృష్ణ. అండ్ దట్ ఎనర్జీ ఇస్ దేర్ ఇన్ ఎవరీవన్స్ హార్ట్.
ఆ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంది.
దేర్ ఇస్ ఎ లివింగ్ ఎంటిటీ, దేర్ ఇస్ లవ్.
జీవుడు ఉన్నారంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది.
అండ్ ది కల్టివేషన్ ఆఫ్ దిస్ లవ్ and applying this love to the Supreme Personality of Godhead is the Sanatan Dharma or the eternal inherent quality of a living entity.
ఈ ప్రేమ అనేటువంటి శక్తిని జాగృతం చేసుకొని తిరిగి భగవంతుడితో సంబంధం నెలకొల్పుకోవడం ఉన్నటువంటి విధానమే శాశ్వతమైన విధానం. దాన్ని జీవుడి యొక్క విడతీయర అనేటువంటి లక్షణం అంటారు, దాన్ని సనాతన ధర్మము అంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే వైష్ణవ ధర్మము లేదా సనాతన ధర్మము అనే పదం వాడుతున్నామో, వాస్తవానికి మనము ఈ మతం అనేటువంటి కోణంలో ధర్మం అనే పదం వాడతారే, అది కాదు మనం వాడేది ఇక్కడ. ఈ సనాతన ధర్మం అనేది వీడిది అత్యంత సహజమైనటువంటి గుణం లక్షణం.
Every living entity is meant to be connected to the Supreme Personality of God.
ప్రతి జీవుడికి కూడా, ప్రతి జీవుడు కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి, అది జీవుడి యొక్క సహజ లక్షణం.
హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఆర్ జూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ లయన్ ఆర్ ఎ టైగర్ ఆర్ ఎ స్నేక్ ఆర్ ఎ బర్డ్ ఆర్ ఎ రెప్టైల్ ఆర్ ఎ ట్రీ, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ హ్యాస్ దిస్ ప్రొపెన్సిటీ, హ్యాస్ దిస్ టెండెన్సీ, అండ్ the utility of your existence lies in developing this love or applying this love to the Supreme Personality of Godhead. When a living entity such
prati jeevudu adi hindu gani muslim kristava yodu ematamaina sare chivariki puli simhamu paamu pakshi తేలు, ఈ విధంగా ఏ జీవి అయినా సరే జీవి యొక్క సహజ లక్షణం ఏంటంటే, అత్యంత సహజ లక్షణం భగవంతుడితో ప్రేమతో కూడిన సంబంధం కలిగి ఉండడం.
He does that, his existence has become successful.
ఎప్పుడైతే ఆ జీవుడు తన యొక్క ప్రేమని భగవంతుడి వైపు మరల్చగలుగుతాడో, భగవత్ సంబంధంలో తీసుకురాగలుగుతాడో, అప్పుడే తన జీవితం ధన్యమవుతుంది.
And this is how a living entity becomes free from material bondage.
ఆ స్థాయిలోనే, అంటే భగవంతుని ప్రేమించే స్థాయిలోనే జీవుడు భౌతిక బంధం నుంచి విడిపడతాడు.
Okay, now in order to teach this, the Lord has given the Vedas.
సో ఈ విధానాన్ని మనకు నేర్పించడం కోసమే భగవంతుడు వేదాలను ఇచ్చాడు.
The purpose of giving the Vedas is simply to let a living entity understand how to develop his relationship, loving relationship with the Supreme Personality of God.
వేదాల లక్ష్యం ఏంటంటే జీవుడికి కృష్ణుడి పట్ల కల ప్రేమతో కూడిన సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలని నేర్పించడమే.
And there are gradual developments, like in the beginning, that comes in the form of karma kanda.
అయితే ఈ జీవుడు తనకు భగవంతుడితో గల ప్రేమతో కూడిన సంబంధాన్ని జాగృతం చేసుకోవడంలో ఆరంభ దశ వచ్చేసి కర్మకాండ.
ఫర్ ఎ కండిషన్ సోల్ ది అప్లికేషన్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్మకాండ.
బద్ద జీవుడికి మొట్టమొదటి విధానం, వేదాల్లో ఇచ్చిన ఆరంభ విధానం వచ్చి కర్మకాండ. కర్మకాండలు ఏంటంటే జీవుడికి ఏదైతే భౌతిక భోగం అనుభవించాలన్నదో దానికి నిర్దేశాలు ఉన్నాయి. తర్వాత దశ వచ్చేసి విసిగి వేసారిన తర్వాత జ్ఞానకాండ. దాని తర్వాత శుద్ధ భక్తి స్థాయికి వస్తాడు జీవుడు.
Line of pure devotional service actually started from Brahma to Narad.
ఈ శుద్ధ భక్తి అనేటువంటి ఈ విధానం, ఈ శుద్ధ భక్తి విధానం బ్రహ్మ నుంచి నారద మునికి వచ్చింది.
బ్రహ్మ రిసీవ్డ్ ద వేదస్, బట్ దే వర్ యాక్చువల్లీ బ్రాంచ్డ్ ఆఫ్ ఇన్ టూ డైరెక్షన్స్.
బ్రహ్మ మొట్టమొదట వేదాలను పొందాడు, అయితే ఈ వేదాలు రెండు దిశల్లో ప్రవహిస్తున్నాయి.
వన్ ఇస్ ద కర్మకాండ జ్ఞానకాండ సెక్షన్, దట్ ఈస్ గోయింగ్ టువర్డ్ ద మెటీరియలిస్టిక్ డైరెక్షన్, అండ్ ద అదర్ ఈస్ ద భాగవత్ పరంపర, భాగవత్ విచ్ ఇస్ గోయింగ్ టు ద స్పిరిచువల్ స్కై.
ఇక్కడ బ్రహ్మ ఏదైతే వేదాలను పొందాడో అది రెండు శాఖలు రెండు దిశల్లో మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక దిశ వచ్చేసి భౌతికం వైపు వెళ్ళడం అంటే కర్మకాండ జ్ఞానకాండ అంటే భౌతికం వైపు వెళ్ళడం. ఇంకొక దిశ ఏంటంటే భగవత పరంపర అంటారు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది ఈ ప్రవాహం. వేదాలు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి మనకు నిర్దేశిస్తున్నాయో అది భాగవత పరంపర.
And when the Vedas are applied in the material direction, it comes, one side of the coin is Karmakanda and the other side of the coin is Gyanakanda.
ఎప్పుడైతే వేదాలు భౌతికమైన దిశలో ప్రవహిస్తుంటాయో భౌతికమైన నిర్దేశాలు అక్కడ కర్మకాండ జ్ఞానకాండ నాణ్యానికి రెండు వైపుల ఉన్నట్లు ఇది ఉంటుంది.
One side of the coin is how to enjoy this material nature and the other side of the coin is how to get out of the bondage of this material nature.
So, ఈ భౌతిక దిశలో మనకు నిర్దేశాలు ఇచ్చేటువంటి వేదాల్లో ఉన్నటువంటి నిర్దేశాలు ఏంటంటే, ఒకటి కర్మకాండ అంటే ఎలా భోగించాలి భౌతిక ప్రపంచాన్ని, ఇంకొకటి ఎలా దీని నుంచి ముక్తులు కావాలి, ఇది జ్ఞానకాండ.
But both Karmakanda and Gyanakanda, enjoyment of the material nature and liberation from the material bondage, both are actually the two sides of the same coin.
ఈ కర్మకాండ అంటే భోగించడం, జ్ఞానకాండ అంటే భౌతిక భోగం నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి.
Both are dealing with the material nature, but
ఏంటంటే ఇక్కడ రెండు కూడా కర్మకాండ జ్ఞానకాండ రెండు కూడా భౌతికము గురించి ప్రస్తావిస్తున్నాయి.
Pure devotion is dealing with the Supreme Personality of Godhead and our relationship with Him.
Shuddha Bhakti endante Bhagavantudito managala sambandhanni managala premanu gurinchi charchinchedi.
So, this material nature is the creation of the Supreme Lord. Therefore, He has created some law. How one should act.
ఈ భౌతిక ప్రపంచం అనేది దేవదేవుడి చేత సృష్టించబడింది కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా మనం ప్రవర్తించాలి అనేది కూడా నియమావళి దేవదేవుడే ఇచ్చాడు.
Abiding by the law of the King of Kings, the Supreme Personality of Godhead, is also known as dharma.
సో రాజులకు రాజు అయినటువంటి దేవదేవుడు ఏదైతే నియమాలు ఇచ్చాడు భౌతిక ప్రపంచంలో ఇలా ఉండాలని, ఆ నియమాలని ధర్మ అని పిలుస్తారు. ఇక్కడ ధర్మం అనే దానికి ఇంకొక అర్థం వచ్చింది చూడండి, ఏంటి దేవదేవుడి ఇచ్చిన నియమాలను అనుసరించడము అని.
Now when one breaks the law, then he creates disturbance both himself and for his surroundings.
ఎప్పుడైతే దేవదేవుడి ఇచ్చినటువంటి నియమాలను ఉల్లంఘిస్తాడో దాన్ని ధర్మ ఉల్లంఘన అంటారు. ధర్మ ఉల్లంఘన జరిగినప్పుడు తనకు తాను ఇతరులకు కూడా హాని కలిగిస్తాడు.
And in this way, when many people start to break the law of the Supreme Personality of Godhead, that means when one deviates from the path of dharma and follows the path of adharma. Actually, adharma means deviation from the path of dharma. Then it creates a disturbance in the society.
భగవంతుడు ఇచ్చిన ధర్మ విధానం నుంచి వైదొలగడమే అంటే భగవంతుడు ఇచ్చిన నియమాలను అనుసరించకపోవడమే దీన్ని అధర్మం అంటారు. ఈ అధర్మానికి పాల్పడినప్పుడు సమాజంలో అవకతవకలు కలతలు సంభవిస్తాయి.
And at that time the Supreme Personality of Godhead incarnates,
Krishna. అటువంటి సందర్భంలోనే దేవాది దేవుడు కృష్ణుడు అవతరిస్తాడు.
The purpose of Krishna's incarnation is simply to establish the law and order.
Krishna's avatarana uddesham entante dharma samsthapana.
Jada jada hi dharmasya dhyane bhavati bhavata. Krishna is saying in Bhagavad Gita, whenever there is a decline of religious principles, whenever there is a decline of law and order, and where and therefore irreligiosity prevails, then in order to establish the law and order, Krishna comes.
సో కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ధర్మ నియమాలను ఎప్పుడైతే ఉల్లంఘిస్తారో దీన్ని అధర్మానికి పాల్పడతారో అధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు నేను వస్తాను అవతరిస్తాను.
ఇన్ దిస్ వే కృష్ణ కమ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు ఎస్టాబ్లిష్ ధర్మ, విచ్ మీన్స్ హి కమ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు ఎస్టాబ్లిష్ దిస్ సనాతన ధర్మ.
ఈ విధంగా కృష్ణుడు అవతరిస్తుంటాడు, మరలా అవతరిస్తుంటాడు ధర్మ సంస్థాపనకు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ధర్మ అంటే సనాతన ధర్మం కోసం. భగవంతుడు వచ్చినప్పుడు ఏం బోధిస్తాడు, తనతో ప్రేమతో కూడిన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు అని. కాబట్టి సనాతన ధర్మం
by coming here, Krishna actually paritraya sadhana, he actually allows the sentient personalities, the devotees, to develop their loving relationship with him.
ఇక్కడ పరిత్రాణాయ సాధునం అంటే భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు సాధువులకు అవకాశం కలిగిస్తాడు తనతో గల ప్రేమతో కూడిన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి.
So this is the purpose of Krishna's incarnation.
ఇది భగవంతుడి యొక్క అవతరణ ఉద్దేశం.
And in this way Krishna comes from time to time, and whenever he comes we can see that there is the similar purpose.
ఇది భగవంతుడి యొక్క కార్యం. భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కార్యం ఇదే ఉంటుంది మనం గమనించవచ్చు. ఏంటంటే అది ధర్మ సంస్థాపన.
And in this way Krishna has been coming. But in this way gradually time moved from Satyuga to Treta Yuga to Dwapara Yuga to Kali Yuga. In this way time moves in a cycle. So when Kali Yuga comes, most of the people actually becomes irreligious.
ఈ విధంగా కాలము గడుస్తూ వస్తుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం వచ్చేసరికి దాదాపు ప్రజలందరూ కూడా అధర్మయుతులై ఉంటారు, పాపాత్ములై ఉంటారు. సత్యయుగంలో ప్రజలందరూ దాదాపు పుణ్యాత్ములే, పవిత్రమైన వారే. త్రేతాయుగంలో 75% పవిత్రంగా ఉన్నారు, 25% అపవిత్రులయ్యారు.
And then gradually as the time progressed they started to become more and more impure.
కాలక్రమంలో ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ ఈ అపవిత్రమైన వాళ్ళ శాతం పెరుగుతూ వచ్చింది.
About 50% people became impure.
ద్వాపరయుగంలో దాదాపు 50% ప్రజలు అపవిత్రులయ్యారు.
And even Kali Yuga about 25% people remained pure and 75% of people became impure.
కలియుగం వచ్చేసరికి 25% మంది మాత్రమే పవిత్రులుగా ఉన్నారు, మిగతా 75% అపవిత్రులయ్యారు.
So most of the people in this age have become impure.
ఈ యుగంలో చాలా మంది అపవిత్రులయ్యారు, అధర్మయుతులయ్యారు.
And when this impurity crept in, actually before Kali Yuga began, Krishna came and established the law and order. And during Kali Yuga, about 25% people remained pure and 75% of people became impure.
కలియుగ ఆరంభానికి ముందే భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపన చేశాడు. అయితే కలియుగంలో ఏమైంది, 25% మంది ధర్మయుతులు, 75% అధర్మయుతులు అయ్యారు.
So most of the people in this age have become impure. And when this impurity crept in, actually before Kali Yuga began, Krishna came and established the law and order. And Pandavas came, started to rule. Law and order was very wonderfully established.
ఈ కలియుగ ఆరంభానికి ముందే భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపన చేశాడు. దాని ఫలితంగా పాండవులు పరిపాలన స్వీకరించి చాలా చక్కగా పరిపాలించారు ధర్మయుతంగా.
After the battle of Kurukshetra, most of the miscreants were annihilated.
Kurukshetra yuddhamlo dadapu duskrutulandaru kuda samharinchabaddaru.
But then very rapidly in Kali Yuga there was a decline.
అయితే కలియుగం వచ్చిన వెంటనే చాలా దిగజారిపోయింది పరిస్థితి.
దట్ ఈస్ ది టెండెన్సీ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ కలి.
ఇది కలియుగం యొక్క లక్షణం.
ది డిక్లైన్ టేక్స్ ప్లేస్ వెరీ వెరీ క్విక్లీ.
కలియుగంలో లక్షణం ఏంటంటే వినాశనం చాలా త్వరగా జరుగుతుంది.
సో ఆల్మోస్ట్ అట్ బై ది ఎండ్ ఆఫ్ ద్వాపర యుగ ది వరల్డ్ సిచువేషన్ బికేమ్ వెరీ పర్ఫెక్ట్. బట్ సూన్ యాస్ కలి యుగ బిగన్ దేర్ వాస్ ఎ మాసివ్ and rapid decline.
ద్వాపరయుగం అంతంకి వచ్చేసరికి చాలా చక్కటి వ్యవస్థ ధర్మయుతంగా ఉన్నది వ్యవస్థ. అయితే కలియుగం ఆరంభం అయ్యి అవ్వకముందే చాలా త్వరగా వినాశనము అయిపోయింది, దిగజారిపోయింది.
We notice Parikshit Maharaj became the king and during his kingdom everything was in perfect order.
పరీక్షిత్ మహారాజు రాజుగా బాధ్యత స్వీకరించినప్పుడు ఆయన రాజ్యం సుభిక్షంగా ఉంది, చాలా చక్కగా ఉంది.
But Kali entered.
అయితే కలి
ప్రవేశం was so powerful that Kali didn't have any scope.
అయితే కలి ప్రవేశించాడు. అయితే పరీక్షిత్ మహారాజు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు కలికి.
Although he was trying to do his business, to torture the cows, torture dharma, torture the earth, he broke the three pillars of dharma, three legs of dharma. But as soon as Parikshit Maharaj detected him and his activities, he immediately took action.
తే కలి ప్రవేశించి ప్రయత్నం చేశాడు గోవుల్ని హింసించడము, ధర్మాన్ని నాశనం చేయటము, భూమిని పాడు చేయటము, ధర్మానికి ఉన్న మూడు పాదాలను పడగొట్టాలని చూశాడు. అయితే పరీక్షిత్ మహారాజ్ వెంటనే చర్య తీసుకున్నారు.
And he chastised Kali. Kali. And he gave Kali four places to stay.
పరీక్షిత్ మహారాజు కలిని దండించారు, తర్వాత నాలుగు స్థానాలు ఇచ్చారు నివసించడానికి. పరీక్షిత్ మహారాజు కలిని సంహరించాలనుకున్నాడు, కానీ కలిపురుషుడు ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు.
But if I am staying in my kingdom.
పరీక్షిత్ మహారాజ్ చూశారు కలి పురుషుడు ఇంత ప్రాధేయపడుతూ శరణాగతి పొందేసరికి, సరే ఇంకా నేను సంహరించను, ఇంత శరణాగతి పొందావు కాబట్టి అయితే నా రాజ్యంలో ఉండేదానికి లేదు నువ్వు.
But at that time పరీక్షిత్ మహారాజ్ was the ruler of the entire earth planet.
అయితే ఆ సమయంలో ఈ భూమి మొత్తాన్ని పరీక్షిత్ మహారాజ్ పరిపాలిస్తున్నారు.
So Kali saw that the entire earth planet including the ocean is the domain of Parikshit Maharaj. So if he is exiled from his kingdom, where will he go?
Kali chusadu Parikshit Maharaj ee bhoomi mottaniki chakravarti samudralu kuda aina adinamlone unnapudu ikka naaku sthanam ekkada untundi ani aalochinchadu.
Therefore he asked him to give him some place where he could reside.
అంటే కలి పరీక్షిత్ మహారాజుని అడగడం జరిగింది, ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలం స్థలం ఆశ్రయం ఇవ్వండి నాకు అని.
Then పరీక్షిత్ మహారాజ్ ఓకే I'll give you four different places, wherever there is meat eating, wherever there is intoxication, gambling and illicit sex.
పరీక్షిత్ మహారాజ్ చెప్పారు ఎక్కడైతే వ్యభిచారం, మత్తుమందులు, మాంసాహారం, జూదం ఇటువంటివి జరుగుతుంటాయో అటువంటి చోటను ఉండొచ్చు.
Then Kali looked around all over Parikshit Maharaj's kingdom and he couldn't find any place where these activities were going on.
Kali chusadu Parikshit Maharaj rajyamlo ee naalugu amshalu ekkada levu.
So can you imagine, just 5000 years ago the world situation was so perfect.
సో చూడండి, ఒకసారి ఊహించుకొని చూడండి, 5000 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచం ఎంత చాలా పరిపూర్ణంగా ఉండిందో.
Nobody was eating meat. No one was taking intoxication. No one was indulging in illicit sex. And no one was gambling.
ఎలా ఉండింది 5000 సంవత్సరాల క్రితము అక్రమ సంబంధాలు, జూదము, మత్తుమందులు, వ్యభిచారం అనేటువంటిది లేకుండా ఉండింది.
Therefore, Parikshit, Kali asked Parikshit Maharaj for some place where he could stay.
కాబట్టి కలి మళ్ళీ ప్రాధాయపడ్డాడు పరీక్షిత్ మహారాజుని, ఎక్కడ ఈ నాలుగు ఇది మత్తుమందులు జూదం వ్యభిచారం ఇటువంటి సంఘటనలు లేవు నీ రాజ్యంలో, ఇంకొక ఏదన్నా వేరొక ఆశ్రయం ఇవ్వండి నాకు. పరీక్షిత్ మహారాజ్ చెప్పారు బంగారంలో నువ్వు ఉండొచ్చు అని. బంగారంలో ఉండొచ్చు అంటే అర్థం ఏంటి, ఏ బంగారం అయితే కృష్ణ సేవలో వినియోగించారో అక్కడ నువ్వు ఉండొచ్చు అని అర్థం.
గోల్డ్ ఆర్ వెల్త్ ఇస్ మెంట్ టు బి యూటిలైజ్డ్ ఇన్ కృష్ణ సర్వీస్.
ఆ బంగారం కానివ్వు సంపద కానివ్వు అది కృష్ణ సేవ కొరకు మాత్రమే ఉపయోగించాలి.
ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దెన్ ఇట్ బికమ్స్ ప్లేస్ ఆఫ్ కామ్.
ఆ విధంగా కృష్ణ సేవకు ఉపయోగించని బంగారము సంపద అంతా కూడా కలికి స్థానం అవుతుంది.
సో దిస్ ఇస్ హౌ కలి గాట్ హిస్ ఎంట్రీ ఇంటూ దిస్ వరల్డ్ డ్యూరింగ్ పరీక్షిత్ మహారాజ్స్ రూల్.
ఈ విధంగా పరీక్షిత్ మహారాజ్ యొక్క పరిపాలన సమయంలో కలి ప్రవేశించారు ఈ మార్గంలో. ఓకే, ఇంతటి ఆపేస్తాం, తర్వాత కొనసాగుతున్నా. శ్రీల భక్తిచారు స్వామి మహారాజ్ కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ.